ॐ नमो भगवते वासुदेवाय।
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 ॐ नमो भगवते
श्रीमद्भागवतम् మొదటి స్కందం 12వ అధ్యాయం శ్లోకం సంఖ్య 22. మృగేంద్ర ఇవ విక్రాంతో నిషేవ్యో హిమవానివ తితిక్షుర్వసు దేవాసౌ సహిష్ణు పితరావివ. తాత్పర్యం మరి భాష్యం కృష్ణ కృపామూర్తి శ్రీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం, ఈ బాలుడు సింహము వలె అతి బలసంపన్నుడైయుండును, హిమాలయముల వలె శరణు పొంద తగినవాడైయుండు. ఇతడు భూమి వలె ఓర్పును కలిగి పితరుల వలె సహిష్ణుతను కలిగి ఉండును. భాష్యము, శత్రువును తరుముటలో మనుజుడు మిగుల శక్తి సంపన్నుడైనప్పుడు సింహముతో పోల్చబడును. మనుజుడు గృహమునందు గొర్రెవలే, తరుముటయందు సింహము వలె నుండవలెను. జంతువును తరుముటలో సింహమెన్నడును విఫలత్వము చెందదు. అదేవిధంగా దేశాధినేత శత్రువును తరుముటలో ఎన్నడును వైఫల్యము చెందరాదు. సర్వసంపదలకు హిమాలయము పట్టుకొమ్మయ్యి ఉన్నది. నివసించుటకు అసంఖ్యాకములైన గుహలు, ఆహారము నసుగుటకు అగణిత ఫలవృక్షములు, మంచినీరు త్రాగుటకు పెక్కు జలాశయములు, రోగ నివారణమునకు ఔషధులు మరియు మూలకములు అచ్చట విస్తారముగా ఉన్నవి. భౌతికముగా పురోగతి చెందని వాడు ఆ గొప్ప పర్వతములను ఆశ్రయించవచ్చు. అచ్చట అతనికి కావలసినవన్నీను లభింపగలవు. ఈ కారణం చేత భౌతికవాదులు మరియు ఆధ్యాత్మిక వేత్తలు ఇరువురును హిమాలయముల యొక్క ఆశ్రయం ద్వారా లాభము గడింపవచ్చును. ధరిత్రిపై నేడు జనులచే పెక్కు కల్లోలములు సృష్టింపబడుచున్నవి. నేటి నవయుగమున జనులు భూమిపై అణుబాంబుల విస్ఫోటనమును మొదలుపెట్టినను చిన్న పిల్లవాణి వాణిని తల్లి క్షమించు రీతి భూమి జనులను ఇంకనూ భరించుచున్నది. పిల్లలు కావించు అన్ని విధములైన తుంటరి పనుల ఎడ తల్లిదండ్రులు సహిష్ణుతను కలిగి ఉందురు. ఆదర్శనీయుడైన రాజు ఈ శుభలక్షణములన్నింటినీ కలిగి ఉండవలెను. బాలపరీక్షిత్తు ఈ శుభలక్షణములను సమగ్రముగా కలిగి ఉండునని భవిష్యత్తు తెలుపబడినది. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతల శ్రీమతి భక్తివేదాంత స్వామి నామినే నమస్తే సారస్వతీదేవి గౌరవాణి ప్రచారణ నిర్విశేష శూన్యవాద పాశ్చాత్య దేశతారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇది పరీక్షిత్ మహారాజు జననం. ఇక్కడ యుధిష్ఠిరుడు బ్రాహ్మణులను అడుగుతూ ఉన్నారనమాట, ఏ విధంగా ఈ పరీక్షితుడు, ఈ చిన్న పిల్లవాడు, పరీక్షితుడు అప్పుడు చాలా చిన్న పిల్లవాడు అనమాట, ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తాడు, అతని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి. ఇక్కడ యుధిష్ఠిరుడు యొక్క ఆతృత ఏమిటంటే, ఈ పరీక్షితుడు ఎవరైతే ఈ చిన్న పిల్లవాడు, పూర్వం ఇప్పటి వరకు యుధిష్ఠిరుడు మరియు తనకంటే పూర్వం ఉన్న రాజులందరూ ఏ విధంగా అయితే భూమిని చాలా చక్కగా పరిపాలించారో ఆ విధంగా పరిపాలించగలడా లేదా అనేది ఇక్కడ ఆతృత అనమాట. అంతేగాని ఇక్కడ యుధిష్ఠిరుడు యొక్క ఆతృత ఎలాంటిది కాదంటే, ఈ రోజుల్లో ఉన్నట్లుగా నేను సీఎం అయ్యాను కాబట్టి నా కొడుకు కూడా సీఎం అవ్వాలి, వాడికి ఎటువంటి లక్షణాలు లేకపోయినా అని అనుకుంటారు ఈ రోజుల్లో ఉన్న జనం. లేదా ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి, లేదా నా బంధువులు అవ్వాలి అనుకుంటున్నారు. ఇక్కడ యుధిష్ఠిరుడు అలా అనుకోవడం లేదు. అటువంటి మంచి లక్షణాలతో రాజ్యాన్ని పాలించగలడా లేదా అని ఆలోచిస్తున్నాడు. అంతేగాని ఈ పరీక్షితుడు తిరిగి మళ్ళీ రాజు అవ్వగలడా లేదా అనేది ఆలోచించడం లేదు. సహజంగా రాజు అవుతాడు. కొన్నిసార్లు అతను లక్షణాలు లేవనుకోండి, రాజయ్యే లక్షణాలు, అప్పుడు బ్రాహ్మణులు అతన్ని పదవీచ్యుతులు చేస్తారు, అంటే పదవిలోంచి తీసేస్తారు. మనకి శ్రీమద్ భాగవతంలో చూసినట్లయితే 4వ స్కందంలో వేణ అనే ఒక రాజు ఉంటాడనమాట, అతన్ని బ్రాహ్మణులే చంపేస్తారు, ఎందుకంటే అంత దుర్మార్గంగా పరిపాలన చేస్తూ ఉంటాడనమాట వేణ. తర్వాత పృథు మహారాజు వస్తారు, చాలా చక్కగా పరిపాలిస్తారు. కాబట్టి అదేవిధంగా ఇక్కడ యుధిష్ఠిరుడు కూడా అడుగుతున్నాడు అనమాట, బాగా పరిపాలించగలడా ఎలాంటి వ్యక్తి, ఎలా అవుతాడు, ఎలా తయారవుతాడు, ఏ విధంగా ఉంటాడు అని అడుగుతున్నారు. ఇప్పటి వరకు అనేక శ్లోకాల్లో బ్రాహ్మణులు చెప్తున్నారు చాలా గొప్పవాడు, సముద్రం వలె దుస్తరంగా, అంటే సముద్రాన్ని ఎవరు అంటే ఎదిరించలేరు, ఆ విధంగా ఇతను కూడా ఎవరు ఎదిరించలేరు, ఇతను అర్జునుడు వలె గొప్ప విలుకాడవుతాడు, బాగా పరిపాలిస్తాడని చెప్తున్నారు. ఇక్కడ కూడా అలాంటివే ఇంకా మరికొన్ని ఉదాహరణలతో చెప్తున్నారు. ఏమిటి? హిమాలయముల వలె శరణు పొంద తగినవాడయుండు, ఇతడు భూమి వలె ఓర్పును కలిగి పితరుల వలె సహిష్ణుతను కలిగి ఉండు. హిమాలయాలు చూసినట్లయితే, హిమాలయాలు ఆధ్యాత్మిక జీవనం గడపాలనుకున్న వాళ్ళకి పనికి వస్తాయి. అవి ధ్యానం చేసుకోవడానికి, యోగ, అష్టాంగ యోగ, రకరకాలుగా మన చివరికి శంకరాచార్యుల వారు కూడా హిమాలయాల వరకు వెళ్ళారు. అంటే ఆ విధంగా ఆధ్యాత్మిక జీవనం గడపాలనుకున్న వాళ్ళకి కూడాను హిమాలయాలు పనికి వస్తాయి. అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అదేవిధంగా భౌతికంగా ముందుకు వెళ్ళాలనుకున్నా కూడా హిమాలయాల్లో వనమూలికలు ఇవన్నీ తెచ్చుకొని వ్యాపారం చేసుకోవచ్చు. ఎటువంటి భౌతికమైన సదుపాయాలు లేని వ్యక్తి కూడా అక్కడికి వెళ్ళి హిమాలయాలను ఆశ్రయించి జీవించవచ్చు. ఎందుకని అక్కడ మంచి ఫలాలు ఉన్నాయి తినడానికి, బతకడానికి. అదేవిధంగా అనేక గుహలు కూడా ఉన్నాయి. ఎవరైతే ఆర్థికంగా మంచి పరిస్థితి ఉండదో ఎవరికైతే, వాళ్ళు అక్కడ హిమాలయాలను ఆశ్రయించి కూడా జీవించవచ్చు. మరి ఇక్కడ ఎందుకు చెప్తున్నారు హిమాలయాల గురించి అంటే, అదేవిధంగా రాజైన వాడు రాజ్యంలో ఏమిటి, బాగా ఆర్థికంగా లేని వాళ్ళు కూడా ఎలా జీవించాలి అనే సదుపాయాలు వాళ్ళకి ఏర్పాటు చేయాల్సిన అవసరం రాజుకుంటుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక ఉన్నతి పొందడానికి కావాల్సిన ఏదైతే సదుపాయాలు అవసరమో జనులకి, అవి కూడా రాజు ఇవ్వాలి. అందువల్లనే మనం పూర్వకాలం అంటే కలియుగం ముందల వరకు కూడాను వర్ణాశ్రమ విధానం అనేది ఉండేది. వర్ణాశ్రమ విధానంలో అందరూ ఒకే విధంగా ఉండరు. కొంతమంది రజోగుణం, తమోగుణం, సత్వగుణం, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాళ్ళ యొక్క ప్రవృత్తి, వాళ్ళ యొక్క ప్రవర్తన విధానం ఒక్కొక్క విధంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి తగిన పనులు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు వర్ణాశ్రమ విధానంలో. కొంతమంది క్షత్రియులు గాను, కొంతమంది బ్రాహ్మణులు గాను, కొంతమంది వైశ్యులు గాను, ఈ విధంగా ఉండేది రాజు యొక్క బాధ్యత అన్నమాట. అది ఏమిటి, అందరికీ అన్నీ ఉన్నాయా? ఇంకా ఇక్కడ ఏమని చెప్తున్నారు, భూమి ఎలాంటిది భూదేవి అంటే, మనం అనేక విధాలుగా ఇప్పుడు ఈ రోజుల్లో చూసినట్లయితే కేవలం అణుబాంబులు పేల్చడమే కాదు, పెద్ద పెద్ద అంటే రిగ్గులు వేసి అంటే ఆయిల్ తీయడం భూమిలోంచి, బాంబులు పేల్చడం, బొగ్గు తీసేయడం మొత్తం లోపల నుంచి తవ్వేసి, అంటే తల్లిని బాగా తవ్వేసి తల్లికి చిల్లు పెట్టడం లాంటిది అన్నమాట ఇదంతా. ఈ గనులు ఇవన్నీ కూడా నిజానికి ఇవన్నీ అవసరం లేదు. పూర్వకాలం ఎవరు, కలియుగం ముందల ఎవరు కూడా భూములు తవ్వడం అనేది, ఆయిల్ తీయడం కానీ ఇట్లాంటివి కానీ ఎటువంటి పనులు, అణుబాంబులు పేల్చడం ఏమి లేవు. ఒకవేళ యుద్ధం చేసినా ఎవరికైతే లక్ష్యం ఎవరైతే ఉంటారో అక్కడ ఉన్న జనులు మరణించేవాళ్ళు కానీ భూమి నాశనం అవ్వడం ఇలాంటిది ఏది జరిగేది కాదు. కానీ ఈ కలియుగంలో మందబుద్ధులు అయిన జనులందరూ కూడా భూమిని కూడా నాశనం చేస్తున్నారు. అయినా కూడా భూదేవి ఓర్చుకుంటుంది. కానీ కొన్నిసార్లు విపరీతంగా ప్రవర్తించినప్పుడు ఏం జరుగుతుంది, సునామీ ఇలాంటివి, భూకంపాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఎందుకని, వాళ్ళు నాశనం చేయడం కోసం. ఎప్పుడైతే వీళ్ళు భూమికి భారంగా ఉంటారో, అధర్మవర్తనులు, అధర్మంగా ఉండేవాళ్ళు, వాళ్ళని నాశనం చేయడం కోసం భూదేవి భూకంపాలు ఇవన్నీ కూడా సృష్టిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ విధంగా ఓర్పుతోటి రాజు ఉండాలి. కొంతమంది రాజ్యంలో తప్పు చేస్తూ ఉంటారు, వాళ్ళని కూడా ఓర్చుకోవాలన్నమాట. ఓర్చుకోవాలి, అదే సమయంలో శిక్షించాలి. భూదేవి ఏ విధంగా అయితే ఓర్చుకుంటుంది, అదే సమయంలో విపరీతంగా ప్రవర్తిస్తున్నట్లయితే వాళ్ళని శిక్షిస్తుంది. అదేవిధంగా రాజు కూడా చిన్న చిన్న జనులు చేసే చిన్న చిన్న తప్పులను ఓర్చుకొని వాటిని సరిదిద్దడానికి, సహిష్ణుతని అంటే సరిదిద్దడానికి ప్రయత్నం చేయాలన్నమాట. జనులు మంచి మార్గంలో పెట్టడానికి ఇది రాజు యొక్క బాధ్యత అన్నమాట. అదేవిధంగా ఎప్పుడైతే విపరీతంగా ప్రవర్తిస్తారో వాళ్ళని ఏం చేస్తాడు రాజు, వాళ్ళని ఉరిశిక్ష విధిస్తాడు. ఏ విధంగా అయితే భూకంపంలో అనేక మంది మరణిస్తారో రాజు కూడా వాళ్ళకి ఉరిశిక్ష విధించి నేర్పుతారన్నమాట ఇతర జనులకు కూడా ఎప్పుడు అటువంటి తప్పు చేయకుండా ఉండడానికి. అంతేగాని రాజు ఏదో కషాయం ఇవ్వడో లేదా జనులను చంపడం అంటే రాజుకి ఇష్టం అని కాదు ఇక్కడ. కాబట్టి ఆ విధంగా పరిపాలించాలి రాజు. అంతేగాని ఈ రోజుల్లో లాగా కేవలం అతను రాజు అయితే తన యొక్క సంతానం కానీ తన యొక్క బంధువులు మిత్రులు అందరూ రాజు అవ్వాలని కోరుకుంటున్నారు. కానీ పూర్వకాలంలో అలా ఉండేది కాదు. ఎవరైతే నిజంగా రాజు యొక్క లక్షణాలు నిజంగా పరిపాలించగలరో వాళ్ళనే రాజుగా ఉంచడానికి ప్రయత్నించేవాళ్ళు ఎవరు, బ్రాహ్మణులు. అందుకని ఎందుకు బ్రాహ్మణులు ఈ యొక్క బాధ్యత స్వీకరిస్తారు, వాళ్ళు ఎలా చేయగలరు ఇది, వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఒక వ్యక్తి రాజుగా ప్రవర్తించగలడా, సరైన రాజా కాదా అని అంటే, వాళ్ళు ఎప్పుడు కూడా శాస్త్రం చదువుతారు కాబట్టి శాస్త్రంలో ఉంటుంది రాజు ఎలా ప్రవర్తించాలి, రాజు యొక్క లక్షణాలు ఏంటి, రాజు యొక్క బాధ్యతలు ఏమిటి అని. కాబట్టి వాళ్ళు సరైన రాజును మాత్రమే ఉండాలని కోరుకుంటూ ఉంటారు అన్నమాట. ఎందువల్లంటే ఇంకొక ముఖ్య కారణం వాళ్ళు ఎందుకు అలా కోరుకుంటారంటే, సరైన రాజు కాదనుకోండి, అప్పుడు వాళ్ళు ఆచరించే ధర్మానికి కూడా ఆటంకం అవుతాడు రాజు. ఏ విధంగా అయితే వేణ అనే రాజు ఏం చేస్తున్నాడు, అధర్మంగా బ్రాహ్మణులు హింసలకు గురి చేయడం, అధర్మాన్ని మాంసము మద్యం ఇట్లాంటివన్నీ పెంచేయడం, ఇప్పుడు ఈ రోజుల్లో కూడా అదే జరుగుతుంది. ఏమిటి, మాంసం దుకాణాలకి మద్యం దుకాణాలకి ఎక్కువగా అనుమతి ఇస్తుంటుంది ఇప్పుడు గవర్నమెంట్, ఎందుకని వాళ్ళ ధనం పెంచుకోవడం కోసం. కానీ పూర్వంలో అంటే నిజానికి చెప్పాలంటే పరీక్షిత్ మహారాజు వరకు ఉన్న రాజులందరూ దాదాపుగా అందరూ కూడా పూర్తిగా భూమిని పరిపాలించారు, భూమి అంతటినీ కూడా వాళ్ళ యొక్క అధీనంలో ఉండేది. కానీ పరీక్షితుడి తర్వాత అనేక మంది చిన్న చిన్న రాజులు, ఇప్పుడు అనేక దేశాల సంఖ్య పెరిగిపోతూ ఉంది రోజు రోజుకి. ఇప్పుడు భూమి మీద అనేక దేశాలు రోజు రోజుకి దేశాలు విడిపోతున్నాయి. మనం అంతెందుకు ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల క్రితం మనం చూసినట్లయితే భారతదేశం పాకిస్తాన్ కలిసే ఉండేది, బంగ్లాదేశ్ కలిసే ఉండేది. ఇప్పుడు ఏమైంది, బంగ్లాదేశు పాకిస్తాను భారతదేశం మళ్ళీ ఇందులో కూడా మనం చూడవచ్చు. ఈ మధ్య ఏం జరుగుతుంది, రాష్ట్రాల్లో విభజన మళ్ళీ. అంటే సరైన రాజులు లేరన్నమాట, సరైన పాలకులు లేరు. అందువలన అరాచకం అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. అందువల్లనే కాబట్టి ఇప్పుడు మనం మంచి రాజుని నిలబెట్టడం ఇవన్నీ కూడా జరిగే పనులు కాదు కలియుగంలో. ఎందుకని శ్రీమద్ భాగవతంలో చెప్తుంది భాగవతం ఏమిటని, ఇక్కడ ఎవరైతే జనాల్ని దోచుకునే వాళ్ళు పాలకులు అవుతారు, శూద్రులందరూ కూడా పాలకులు అవుతారు. శూద్రులు లేదా వాళ్ళకంటే అధములు రాజ్యాన్ని పాలిస్తూ ఉంటారు. మరి వాళ్ళకి ఏ విధంగా బుద్ధి ఉంటుంది, అసలు ఎలా తెలుస్తుంది జనాల్ని ఉద్ధరించాలనేది శూద్రులకి తెలియదు. వాళ్ళకి జ్ఞానం ఉండదు, సాధారణంగా శూద్రులకి ఉన్నతమైన జ్ఞానం అనేది ఉండదు. కేవలం వాళ్ళు పరిచర్యాత్మకం శూద్రకర్మ స్వభావజం, వాళ్ళు కేవలం పరిచర్య పనిచేయడమే వాళ్ళకి తెలుసు. పనిచేసి దాని నుంచి వచ్చిన ధనంతో ఇంద్రియ భోగం చేయడం అంతే. అంతేగాని వాళ్ళని జనాన్ని పరిపాలించడం, ధర్మాన్ని స్థాపించడం ఇవన్నీ శూద్రులు చేసే పని కాదు, వాళ్ళు క్షత్రియులు చేయవలసిన పని. బ్రాహ్మణుల యొక్క ఆధ్వర్యంలో క్షత్రియులు చేసేవాళ్ళు. కాబట్టి పరీక్షితుడు అంత గొప్ప రాజు. అనేక శ్లోకాల్లో మనం ముందర కూడా చూసామంటే చాలా చక్కగా పరిపాలిస్తాడని చెప్తున్నారు బ్రాహ్మణుడు. పరీక్షితుడు చాలా బాగా పరిపాలించగలడు, భూమి వలె ఓర్పుతో ఉంటాడు. ఇంకా ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పారు, ఏమిటి, బయటికి వెళితే శత్రువుని ఏ విధంగా తరమాలని చెప్తున్నారు, సింహం వలె. అది కూడా ఎందుకు ఆ విధంగా తరవడం అంటే, రాజ్యంలో ఉన్న జనుల్ని కాపాడడం కోసం, జనుల్ని రక్షించడం కోసం. అంతేగాని ఊరికే రాజ్యాకాంక్షతోటి అందరిపైకి దండెత్తమని కాదు ఇక్కడ చెప్తుంది, జనుల్ని కాపాడడం కోసం. కానీ ఈ రోజుల్లో చూసినట్లయితే కేవలం అంటే తను అజమాయిషి చలాయించాలనే ఉద్దేశంతో ఈ రోజుల్లో మనం అమెరికా కానీ ఇతర దేశాలన్నీ కూడా చిన్న చిన్న దేశాలపై దండెత్తూ ఉంటాయి. నిజానికి ఏమి పని లేదు, అవసరం లేదు. కానీ ఊరికే వాళ్ళ యొక్క అజమాయిషి చలాయించడం కోసం, అక్కడ ఉన్న సంపదని కానీ ఉదాహరణ ఆయిల్ కానీ వీటిని దోచుకోవడం కోసం ఆ రాజ్యాలను ఆక్రమించడం ఇవన్నీ చేస్తున్నాయి ఈ రోజుల్లో దేశాలు, పెద్ద పెద్ద దేశాలు శక్తివంతమైనవి. కానీ అది దారుణం అవసరం. ఇంకా భక్తుల్లో కూడాను ప్రభుపదలో చెప్తారు, భక్తుల్లో ఉన్నప్పుడు ఒక భక్తుడు ఎలా ఉండాలంటే దూడలాగా ఉండాలి, లేక దూడవలే చిన్న దూడవలే ఉండాలి భక్తుల్లో ఉన్నప్పుడు. కానీ బయటికి వెళ్ళినప్పుడు భక్తుడు ఎలా ప్రవర్తించాలంటే సింహంలాగా ఉండాలని చెప్తారు, అంటే నిర్భయంగా దేనికి భయపడకూడదు అని చెప్తారు. ఇక్కడ భక్తుల్లో ఉన్నప్పుడు దూడలాగా ఎందుకు ఉండాలంటే వినయ విధేయతలతో ఉండాలనే ఉద్దేశం అన్నమాట, వినయంగా ఉండాలి భక్తులతో ప్రవర్తించేటప్పుడు. కానీ బయట వాళ్ళతో బయటికి వెళ్ళినప్పుడు మనం సింహంలాగా నిర్భయంగా ఉండాలి. ఎందుకని అంటే మనం ఎటువంటి తప్పు చేయనప్పుడు మనం భయపడవలసిన అవసరం లేదు కదా, కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, అదే సమయంలో నిర్భయంగా ఉండాలని చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ఇంద్రియ భోగంలో ఉన్నవాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా భక్తుల్ని అవమానించడానికో కించపరచడానికో దీని గురించే ప్రయత్నం చేస్తూ ఉంటారు, కాబట్టి అక్కడ మనం భయపడకూడదని చెప్తారు. చెప్తున్నాడు మనుషుడు గృహమునందు గొర్రె వలె తరుముట ఎందు సింహం వలె ఉండవాలని చెప్తున్నాడు. అంటే ఇంట్లో ఉన్నప్పుడు అందరూ తెలిసిన వాళ్ళు కాబట్టి ప్రశాంతంగా ఉంటాడు, కానీ బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా అన్యాయం అక్రమం జరిగినప్పుడు అతను ధైర్యంతో దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఇవన్నీ కూడా రాజుకి ఉండవలసిన లక్షణాలు అన్నమాట. రాజు శౌర్య పరాక్రమాలతో ఉంటాడు ఎప్పుడు కూడా. ఎందుకు అవన్నీ ఉండేది? శౌర్యం, పరాక్రమం, పోరాట పటిమ ఇవన్నీ ఎందుకంటే జనల్ని కాపాడడం కోసం. క్షత్రియ అంటే, క్షత్ర అంటే హాని, క్షత్ అంటే హాని, జనులకి హాని జరగకుండా, త్ర అంటే కాపాడడం కోసం ఉండేవాడు క్షత్రియుడు. ఆధ్యాత్మిక హాని జరగకూడదు, అదేవిధంగా భౌతికంగా జనులకు కూడా ఎటువంటి ఇబ్బందులు, జబ్బు చేయడం లేదా కరువు కాటకాలు రావడం లేదా అధర్మం పెరిగిపోవడం ఇవన్నీ జరగకుండా ఉండడం కోసం రాజు చూసుకోవాలి. ఆ విధంగా హాని నుంచి కాపాడతాడు అన్నమాట. ఆధ్యాత్మికమైన హాని ఏంటంటే అధర్మం పెరిగిపోవడం, వాటన్నిటి నుంచి కూడా రాజు కాపాడాలి, రాజు యొక్క బాధ్యత అది. అదేవిధంగా రాజు ఏ విధంగా బాధ్యత కలిగి ఉన్నాడో, ఒక ఇంట్లో యజమాని కూడా అదేవిధంగా బాధ్యత కలిగి ఉంటాడు. ఇంట్లో ఉన్న జనం, తన ఇంట్లో కుటుంబంలో ఉన్న జనులందరూ కూడా ఆధ్యాత్మిక ఉన్నతి పొందడం మరియు వాళ్ళ యొక్క ఆరోగ్యం అన్నీ కూడా చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఇంటి యజమానిది. ఇవంతా కూడా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే అక్కడ అప్పుడున్న బ్రాహ్మణులు రాబోయే కాలంలో జరగబోయేది అంతా కూడా చెప్పేస్తున్నారు పరీక్షితుల గురించి. ఈ రోజుల్లో అటువంటి గొప్ప బ్రాహ్మణులు చాలా అరుదు, చాలా చాలా అరుదు. హరే కృష్ణ. గ్రంథరాజ శ్రీమద్ భాగవతంకి జై. శ్రీల ప్రభుపాదకి జై.